भगवान मरे दीन भवसार करो भगवान शरण पड़ी शरण पड़ी शरण पड़ी पार करो भगवान शरण पड़ी पार करो भगवान तुम्हारी शरण कैसे तेरा नाम प्यारे कैसे तुम्हारी लगन कैसे तेरा नाम प्यारे कैसे तुम्हारी लगन बबा जबारो ज्ञान तुम्हारी शरण पड़ी दयु जबारो ज्ञान तुम्हारे शरण पड़े शरण पड़े शरण पड़े शरण पड़ी शरण पड़ी भव पार करो भगवान तुम्हारी शरण तुम्ही श्यामल कृष्ण मुरारी राम तुही गणपति त्रिपुरा तुम्ही श्यामल कृष्ण मुरारी राम तुही गणपति त्रिपुरा तुम्ही बने हनुमान तुम्हारी शरण पड़ी तुम्ही बने हनुमान तुम्हारी शरण पड़ी शरण पड़ी शरण पड़ी भव पार करो भगवान तुम्हारी शरण ऐसी अंतर ज्योत जगाना हम तीनों को शरण बगा ऐसी अंतर ज्योत जगाना हम तीनों को शरण बगा हे प्रभु निदान तुम्हारी शरण हे प्रभु दया निदान तुम्हारी शरण पड़ी शरण पड़ी शरण पड़ी शरण पड़ी शरण पड़ी भव पार करो भगवान तुम्हारी शरण पड़ी उद्धार करो भगवान तुम्हारी शरण पड़ी उद्धार करो भगवान शरण पड़ी
हरि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः श्री मात्रे महाभक्ताय नमः सबकु नमस्कारम అమ్మకి నమస్కారం చేసుకుంటున్నప్పుడు నువ్వు అక్కడెక్కడో కూర్చున్నావు ఆయన ఇక్కడే కూర్చునేవారు అని ఓ మందలింపు. అది ఆనందానికి మందలింపది. నాకు అసలు అమ్మాయి ఎందుకు పిలిచారో కూడా నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన సెక్రటరీగా నిర్వహించారు విధులుగా, వారిని రీప్లేస్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. నాకు బాగా గుర్తు, మొదటి రోజుని ఆఫీస్ తిరిగేపుడు అమ్మ నన్ను పిలిచారు, ఇంకిక్కడి నుంచి అన్ని విషయాలు నిన్నే అడుగుతాను తను వెళ్ళు అని ఆఫీస్ని ఆశీర్వించి పంపించారు. సరే ఆఫీస్ వెళ్ళాను. ఇంతకాలం ఎక్కడో బయట బాహ్య ప్రపంచంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఎన్నో పదవులు చేర్చి అక్కడ చేర్పించిన బాబుకి అక్కడికి వెళ్ళి బేసికల్లీ మనకున్న అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ని ఉపయోగించుకుని ఒక సంస్థను అక్కడ నడపడానికి అవకాశం ఇచ్చారు అక్కడ. బట్ ఆ సంస్థ నుంచి ఈ సంస్థకు వచ్చాక నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను ఆ స్కిల్స్ ఇక్కడ ఉపయోగించడానికి అవసరం, అది అవసరం లేదు, అవి పనిచేయకూడదు. ఎందుకంటే ఆ ప్రపంచం వేరు, ఈ ప్రపంచం వేరు. నన్ను ఎందుకు ఉపయోగించుకున్నారు అనేది నాకు తెలియలేదు. కానీ ఒకటి మాత్రం అనుకున్నాను, ఒక సేవకుండా చేసుకుందాం. సేవ అన్నది కదా ఆ రోజు అనుకున్నాను, కానీ ఈ రోజు కూడా ఆ సేవ అన్న మాటకి అర్హత లేదు అనిపిస్తుంది. ఎందుకంటే సేవ అన్నది చాలా విధాలుగా ఉంటుంది. ఆ చాలా విధాలుగా చేస్తున్న సేవ చేసుకున్న భక్తులు ఎంతో మందిని ఇక్కడ చూసుకునే అదృష్టం కలిగింది. ఆ రోజు ఆఫీసులో వెళ్ళగానే ఈ రోజుకి నాకు చివరిలో ఎప్పుడు దిగురు ఉంటుంది. మురళిగా దగ్గరికి వెళ్ళి అమ్మలా చెప్పారండి, అన్ని విషయాలు నన్నే అడుగుతా ఉన్నారు, సో మీతో పాటుగా నేను కూడా కూర్చున్నామని వచ్చాను. సో ఇప్పుడు నాకేమిటి ఇక్కడ ఇక్కడ ట్రస్ట్ ఆఫీస్ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేటింగ్ సెటప్ ఇయర్. సో ఈ సెటప్ నేను చూసుకుంటూ వచ్చాను మధ్య మధ్యలో, ఎక్కడో ఉన్నా సరే మధ్య మధ్యలో వస్తున్నప్పుడు. సో మీతో పాటుగా నేను కూడా ఆ అడ్మినిస్ట్రేషన్ ఎఫర్ట్స్ లో పాల్గొంటాను. సో ఏదైనా ఒక అడ్మినిస్ట్రేషన్ చేయాలి అంటే దానికి ఫైల్ ఉంది, ఇవన్నీ మనకు తెలుసు. ఆ కొన్ని ఫైల్స్ నాకు ఇవ్వండి, నేను చూసుకుంటూ మెల్లిమెల్లిగా చూస్తున్నా. మీరు అందరూ చాలా సేవల్లో మిగిలిపోయి ఉన్నారు, ప్రత్యేకంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఆ ఫైల్స్ నాకు ఇచ్చేస్తే నేను మెల్లిమెల్లిగా చూసుకుంటే నాకు ఏమైనా సందేహాలు ఉంటే మీ దగ్గరికి వస్తాను. సో నాకు దయచేసి ఎక్కడున్నాయో చెప్పండి అని అన్నారు. అంటే అసలు కూలంకషంగా తెలుసుకోవాలి ఎలా ప్రథమంగా ముందుకు వెళ్ళాలి అని. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎందుకంటే బాహ్య ప్రపంచంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ మీరు ఇక్కడ ఆధ్యాత్మిక ఈ వ్యవహారంలో ఉండే వాళ్ళు వేరేగా ఉంటాయి. కానీ అడ్మినిస్ట్రేషన్ అని తీస్తే ఎక్కడైనా సరే అది చేసేదేమో. మురళి గారు అక్కడే ఉన్నారు, మీరు అవన్నీ చూసుకోకండి, మేము చూసుకుంటామని. మీరు చేయవలసింది ఏమి లేదు, అక్కడ తాగుతూ జరుగుతుంటుంది ఉదాహరణలో మీరు పంచి కట్టుకుని అక్కడికి వెళ్ళి కూర్చోండి. నేను అప్పుడు ఆయన అన్నాను, అయ్యా ఇప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు నేను వారి స్టెప్స్ లోకి నా స్టెప్స్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. వేరే మన రమణ బాబు గారిని వారి స్థానంలో నన్ను ఉంచారు కనుక నేను మీరు అనుకుంటున్నారు బహుశా మై ఫీట్ విల్ ఫిట్ ఇన్ టు హిస్ ఫీట్, అది మాత్రం అవ్వదండి నాకు తెలుసు. ఎందుకంటే వారి గురించి నేను ఎన్నో సందర్భాల్లో అన్ని ఎన్నో విషయాల్లో కూడా చూడగలిగాను ఆయన్ని. కానీ ఆ స్థితికి అమ్మను తీసుకొచ్చారంటే ఆ స్థితికి ఎదగడం కోసం నాకు అవకాశం ఇచ్చారు. కానీ ఇమీడియట్ గా నేను ఇళ్ళు అక్కడ కూర్చుంటే అవసరం లేదు, నేను ఆ ఏ ప్రాసెస్ లో వచ్చానో ఆ ప్రాసెస్ లో కంటిన్యూ చేయనివ్వండి అన్నాను. లేదండి అడ్మినిస్ట్రేషన్ మేము చూసుకుంటాం, మీరు అక్కడికి వెళ్ళి ఆ పని చేయండి, కదా పాదపూజ జరుగుతూ ఉంటుంది కదా. మరో మాట అన్నాను, అయ్యా పాదపూజ అంటే నెలకు ఒకటి రెండు సార్లు మూడు సార్లు వస్తూ ఉంటుంది, అంటే మూడు సార్లు నేను బృందావనం వెళ్ళి కూర్చోవడం, మిగిలిన రెండు నాకు ఇంకేం ఉండదు కదండి అనేసరికి పేర్లండి ఓ సవాళ్ళు చేసి ఉండొచ్చు, అది మాత్రం చేయండి అని మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాను. సరే మీరు అనుకుంటున్నారు వారి స్థలంలో నన్ను వెళ్ళమని, నాకంత భక్తిభావాలు అంత కూలంకషంగా గురుదేవుల్లో లీనమైపోయే శక్తి ఉన్నటువంటి ఆయన నేను చూశాను, కానీ నాకు ఆ శక్తి కూడా లేదండి. ప్లస్ నేను పాదపూజ కాలంలో చూస్తూ ఉంటాను, చక్కగా పంచి కట్టుకొస్తున్నారు, ఆ పంచి కట్టుకుని వచ్చి వాళ్ళు చూస్తేనే ఒక దివ్య మూర్తి నాకు కనపడుతుంది. పైగా వారు అక్కడ బీజాక్షరాలతో స్వామి పాదతలుతుందిగా గుర్తు మీద చేస్తూ ఉంటారు. బీజాక్షరాలు అంటే కూడా నాకు తెలియదండి. అందులో మీరు అనుకుంటున్నారు వారిలో నేను వారి ప్లేస్ ని రీప్లేస్ చేయొచ్చు, కానీ అది దాన్ని ఏమంటారంటే మనం బేసికల్లీ ప్లేస్ వాల్యూ వేరు, ఫేస్ వాల్యూ వేరు. నేను ఒక ఫేస్ వాల్యూగానే నేను ఆయన మార్చగలను, కానీ ప్లేస్ వాల్యూ నేను చేయలేనండి. ఎందుకంటే వాడిని నేను చూశాను ఎన్నో విధాలుగా, అందువల్ల అది కూడా చేయలేను. ఇంకొక మాట సమయంలో చెప్తాను, నా పంచి కట్టుకోవడం కూడా సరిగ్గా రాదని నేను కోరుకుంటాను. ఇంతవరకు చెప్పానంటే సాధ్యమైనంత వరకు నాకు ఆ బయట కార్యక్రమాల్లో చెప్పిన నన్ను కంటిన్యూ అవ్వనండి కొన్నాళ్ళు, టైం పడుతుంది నాకు. ఒక 14 వచ్చాను కదా ఆశ్రమానికి, మెల్లిమెల్లిగా చూసుకుంటాను. లేదండి మీరు అర్థం చేయండి అన్నారు. సరే ఇంక వారితో నేనే అవుతూ చేసుకుని మానేస్తాను. సరే అలా మొదలు పెడుతూ వెళ్ళినప్పుడు నాకు ఏముండదు, పైగా ఆయన ఇంకో రిక్వెస్ట్ కూడా చేశాను, అయ్యా నిన్ను అప్రెంటిస్ గా వేసుకోండి, ఏదో పదవిగా సెక్రటరీ ఇచ్చారండి నేను సెక్రటరీ, అది పెద్ద హోదా ఏం వచ్చిస్తారు. ఈ హోదా నేను అక్కడ జనరల్ మేనేజర్ అన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఫీల్ లేదంటాను, ఒక టీమ్ గానే ఉండేవాడిని. అందువల్ల ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా మార్పులు వస్తాయి. అదే కనీసం నన్ను అప్రెంటిస్ గా గుర్తించి మీరు నాకు మీరు చేస్తున్న పనులు కొన్ని నాకు చెప్పి నేను చేస్తాను, అదే మీకు ఎలా ఇస్తా ఉన్నా అంటే ఆ సెక్రటరీ ఎలా చేస్తాను. ఇంకా అదేంటండి, ఇంకది మనం అందరూ ఇక్కడ ఉన్నాకా చేయాలి అంటే మనం అందరం కలిసి చేయాలి కదా. మీ పనులు ఇప్పుడు మీతో 15 పనులు నేను అబ్జర్వ్ చేస్తాను, ఓ 10 పనులు మీరు ఉంచుకుని 5 పనులు నాకు ఇవ్వండి, సాటిస్ఫై మిగిలిన పనులు నాకు ఇవ్వండి. ఇంత డిస్కషన్ అయిందండి అయిపోతే లేదు ఆయన బాబు. ఈ రోజు కూడా ఆయన నాకు ఎప్పుడు ఏమన్నారు, నేను ఏం పని చేసినా అంటే పని చేయకపోయాను, అక్కడ చేయడానికి ఏముంది నాకు, నేనే కల్పించి చేసేవాను. ఇది ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఒక మహా వ్యక్తిని మనం వారి ప్లేస్ గా మనం వస్తున్నప్పుడు మన బాహ్యంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అమ్మ చెప్పేవారు ఆయన మన ఏదైనా ఆయనకు బాగు తక్క ప్రాబ్లం వచ్చింది అయినా సరే ఆ టైంలో కూడా ఆయన పాట పాడడానికి ప్రయత్నించారు. ఆ పాటని పాడాలి అన్న ఒక ఆర్ట్ అక్కడ అమ్మ మాట ఉపన్యాసంలో చెప్పినప్పుడు గ్రహించాలి. అలాగే ఆయన ఉపన్యాసం ఇస్తున్నప్పుడు అమ్మ పిలిచేవారు, అప్పటికే పిలిచేవారు గురుదర్శనాడు కానీ మరోసారి వారిని ఒక వాస్తవం చేసుకున్నాను. వెంటనే ఆయన చేతిలో పేపర్ ఉండేది, అంటే ఈ వాజ్ ప్రిపేర్డ్ ఎవ్రీ టైం 24/7 ఈ వాజ్ ప్రిపేర్ అవకాశం వస్తే ఈ లక్షణం అది నాకు మైండ్ లో పడింది. ఆ తర్వాత కొన్నాళ్ళు పోక మా బుల్లన్నయ్యలో మళ్ళీ చూస్తారు. బుల్లన్నయ్య గారు ఏం చేశారు, నార్మల్ గా ప్యాంట్ షర్ట్ వేసుకుంటూ వచ్చి తిరుగుతూ ఉండేవారు, సడన్ గా పంట కట్టుకోవడం లంగి పంపు కట్టుకోవడం అలా కూర్చోవడం. ఓ రోజు ఇక్కడ బయట నుంచి ఆయన అన్నారు లుంగి కట్టుకుని, అంతకుముందు వరకు నేను చూస్తాను 2-3 గంటలు ఆయన ప్యాంట్ షర్ట్ అన్నారు. బుల్లన్నయ్య గారు సడన్ గా ఇద్దరు పంచే కట్టుకున్నారు ఏంటంటే ఏమో ఎప్పుడు ఏ సేవ లభిస్తుంది అంటే మన ఆశ్రమంలోకి వచ్చాక సేవలోకే వెళ్ళాలి అన్న ఆలోచన రమణబాబు గారు ముందు నాకు ఆ బీజం వస్తుంది దానికి, ఆ బీజానికి నీళ్లు పోస్తున్నట్టుగా అది బుల్లన్న ద్వారా అవుతుంది. ఇటువంటి మహాత్ములు మనకి ఎంతో మంది మరుగుగా కనపడకుండా కనపడుతున్నారు. కొంతమంది తరువు అంటే మీ భావన మీ మనస్సులో ఉన్నది అది దాన్ని బట్టి ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే మనకి అంటారు కదా స్వామి చెప్పినట్టుగా విజయవాడ స్టేషన్ దగ్గర ఆ ముందు అక్కడ పడ్డప్పుడే మీకు విజయవాడ చేశాను. అందువల్ల ఆ భక్తుడిని ఆ మహాన్ వీళ్ళందరూ మహాత్ములేనండి మనకి. ఇప్పుడు వీళ్ళే మనకు మార్గదర్శకులు, ఎక్కడో మనకి ఉన్నామన మా భక్తి మహాభక్తులు భక్త విజయాలు మన చేసిన వారందరూ వారందరూ నిజమే కొన్ని కాలాల క్రితం జరిగింది కదా, కానీ ఆ వారం కూడా నిర్ణయించింది వారు చేసుకుని మనకి ఈ రోజుకి మనకి ఫాలో అవ్వాల్సిందే మన వాటి ఆచరణ యోగమైన పనులే మనకి చేస్తారు. కానీ ఇప్పుడు మనం సమకాలీనంగా మనం చూస్తున్నాం కదా, ఎందుకంటే రమణ బాబు గారు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే శ్రద్ధ, ఆ శ్రద్ధ అన్నదానికి యాక్చువల్ డెఫినేషన్. ఈ మాట నాకు రత్మానంద ప్రసాద్ గారు మాట మన వాళ్ళు ప్రశ్నించారు, రమణ బాబు గురి గురించి బాబు గారు గురించి రమణ గారు రమణ ప్రసాద్ గారు అని చెప్పాలి, నాకు రమణ బాబు గారే నేను అలవాటు అయిపోయింది మాట అడిగా. రమణ బాబు గారిలో ఉన్న గొప్పతనం ఏడు చెప్పండి అన్నారు. అలాగే ఎవరో ఏదో చెప్పారు, తర్వాత ఆవిడే చెప్పారు శ్రద్ధ, అది నా మైండ్ లో గొప్ప నిజమే. ఆయన చూపిన శ్రద్ధ ప్రతి దాంట్లోనూ, ఇప్పుడు అమ్మ కూడా చెప్పారు అది, ఏ విషయంలోనూ ఎక్కడా ఒక్క కొట్టుపాటు లేకుండా ఏది ఎలా చేయాలో అది ఆ విధంగానే చేయడం. నేను చెప్పాను కదా నా బీజాక్షరాలు రావడానికి అవి చేస్తున్నప్పుడు అక్కడి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ శ్రద్ధ మాత్రం మనం చూస్తేనే తెలుస్తుంది, అనుభవిస్తుంది. నేను నాకు తర్వాతలు 8-8:30 మధ్యలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో నేను కూడా అక్కడ ఆఫీస్ నుంచి వచ్చేవారు, వారు చెప్పారు కదా గోపాల ప్రసాద్ గారు ఆయన టైపింగ్ అవి వేసుకుంటే అవన్నీ వేసుకుంటే మామూలుగా మధ్య మధ్యలో కాస్త ముందు వెళ్ళినప్పుడు ఇంటే ఇంకా వెళ్ళలేదని ఇంటికంటే కాస్త డిగ్రీ పోయింది చేసేసి వెళ్ళిపోతాను అని ఆ వస్తున్నప్పుడు మా ఇద్దరం ఆల్మోస్ట్ అక్కడ బయట కలుసుకునేవాళ్ళం. నాకంటే ముందే వచ్చారు 10 నిమిషాల ముందు. అక్కడ ముందు క్షేత్రపాలకి నమస్కారం పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ శివాలయం, అమ్మవారు, రామాలయం, కృష్ణాలయం వీటన్నింటికి నమస్కారం చేసుకునేవారు. పొద్దున కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడు వచ్చినా సరే నాకు మాత్రం 2 సందర్భాలు రాలేదు. లంచ్ లో కూడా ఆయన ఆల్మోస్ట్ 1 గంట రెండు మధ్యలోనే వచ్చేవారు, ఇదే చూసేవారు. అది శివాలయంలోకి వచ్చినప్పుడు అంటే ఒక క్రమంగా ఉండేది. అది ఒక అడ్మినిస్ట్రేటర్ గా నువ్వు వెళ్ళాలంటే ఒక క్రమాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. అంటే బేసికల్లీ మనం చెప్పాల్సింది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, SOPs. అది ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన అక్కడ ప్రత్యేకంగా చెప్పేటప్పుడు ఆయన మామూలు ప్రాపంచిక సంబంధమైన ఉద్యోగాలు చేసిన దానికి ఇక్కడికి వచ్చిన అది రెండింటినీ ఆయన అక్కడ ఆలోచిస్తుంటారు. అందుకని మంచి పేరు ప్రఖ్యాతులు గడించగలిగారు. ఇక్కడికి వచ్చా కూడా మనందరి మనసుల్లో పేరు ప్రఖ్యాతులు ఆయన ఎప్పుడు చేసినట్టుగా కనపడి ఆయన చేసేదంతా అది స్వాభావికంగా వచ్చింది ఆయన చేశారు. అది మాత్రం మన అందరి హృదయాల్లో పడిపోయేలా చూస్తారు. శ్యామసుందర మరొక మనసు కనిపించు అందరి రమణప్రసాద్ బాబు గారు మాట వచ్చిందంటే అది ఆ పుస్తకమే గుర్తొస్తుంది. తర్వాత మనం అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే వారితో అనుభవాలంటే ఆయన మౌన యోగి, మౌనంగా ఉన్న ఒక ముని. ఎందరూ చెప్పారు వారు ఆయన నవ్వు మన రామకృష్ణ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ నవ్వులో కేవలం ఒక చిన్న పసిపాత నవ్వు కనపడుతుంది ఆయన. ఇది మాత్రం నేను చాలా సార్లు గమనించి అసలు ఆ నవ్వు నవ్వుతుంటే ఆ నవ్వు చూసినప్పుడు మన మనసు కూడా అక్కడ పారిపోతుంది. నేను చాలా సందర్భాల్లో నేను అనుభవించాను ఇంకొకటి మాట్లాడింది ఆయనతో మాట్లాడడం చాలా తక్కువ అండి. నేను చాలా తక్కువ ఎప్పుడు ఆఫీస్కి వచ్చేవారు సంతకం పెట్టిన వచ్చేవారు వెళ్ళిపోయేవారు తాను వెళ్ళిపోయారు. ఒకప్పుడు నవ్వు నవ్వుతూ జో కవరణ వేస్తే నవ్వుతూ వెళ్ళిపోవారు. ఆ నవ్వు ప్రతిసారి చూసిన అది మైండ్ లో పెట్టు. తర్వాత ఇన్నాళ్ళు ఇలా పనిచేస్తూ పనిచేస్తూ ఉన్నప్పుడు ఒకసారి బాగా అడిగాను, నాకు డౌట్ వచ్చింది, ఒకటి క్లారిఫై చేసుకుంది, ఒకటి రమణ బాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేస్తారు మీకు అని. ఆయన రెండు చేతులు ఎత్తాను మహానుభావుడు అండి, రెండు చేతులు ఎత్తు. ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్లస్ ఆ మహానుభావుడు అన్నది విషయం మాత్రం మైండ్ లో పడుతుంది. అంటే నీ ప్రవర్తన ఇలాంటి ప్రతిదీ చూస్తున్నప్పుడు మనకి ఇది మన మనసులో పడుతుంది. అది దాన్ని మనం ఆధారంగా చేసుకున్న ముందుకు వెళ్తే ఏ సేవ చేసుకున్నా ఏది పెట్టుకున్నా అది నీకు ఎప్పుడు ఒక డిపాజిట్ కింద ఉంటుంది, కానీ ఒక డెబిట్ లో ఎక్కడ ఉండదు, ఒక క్రెడిట్ లో ఉంటుంది కానీ డెబిట్ లో ఉండదు. అది వారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తాం? బాపూజీ మహారాజు గారు వారి ఉపన్యాసం వారి బోధామృతంలో ఎన్నో సందర్భంలో చెప్పారు కదా, వీళ్ళు నా క్లాస్ మేట్ అని. అద్వైత సామ్రాజ్య చక్రవర్తి గారు ఒక వ్యక్తిని నా క్లాస్ మేట్. ఈ రోజు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఎవరు మంచి పొజిషన్ లో ఉంటే వారు నా క్లాస్ మేట్ అని మేము చెప్పుకుంటూ ఉంటాం. అది అటువంటిది అద్వైత సామ్రాజ్య చక్రవర్తి ఈయన నా క్లాస్ మేట్ అని చెప్పారు అంటే అది వారి ఉన్నత స్థితి, వారి సంస్కారం అదే మనకి సుస్ఫుటంగా కనపడుతుంది. అక్కడ ఇంకేం వస్తుంది ఆయన అదృష్టం ఎంతకంటే. ఇప్పుడు ఆ విషయంలోనే మనకి తీసుకొస్తే పరశురామయ్య గారు కూడా అంతే. పరశురామయ్య గారు ఆయన ఏమన్నారు, నువ్వు నా జ్ఞానపుత్రుడి, నీ నాన్నగారు అన్నారు. అది అదృష్టం వారికి కలిగింది. కృష్ణ పరమాత్మ యశోదాదేవికి ఎలా అయితే ఒక కొడుకుగా వెళ్ళి ఆవిడ లాలన పొందారో అదృష్టం ఆవిడకి ఇవ్వడం కోసం వెళ్ళారు కనుక వెళ్ళే జన్మదండ ఉన్న ప్రాబ్లం అదే ఇక్కడ పరశురామయ్య గారికి లభించింది. అలా మన రమణ ప్రసాద్ గారు ఉండేసి వారి గురించి చెప్పుకోవాలంటే ఇటువంటి సందర్భాల్లో చూసుకుంటే నువ్వు ఒక వ్యక్తిగా ఒక సాధకుడిగా ఒక ఆశ్రమవాసిగా నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆ విషయంలో ఆ విధంగా ఎదిగి ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తే అది అందరికీ నీకు అందరికీ ఆనందపడదు. ఎందుకంటే నేను ఆ మాట బాబుని అడిగినప్పుడు ఆయన మహానుభావుడు అంటే నేను బ్లెమిష్లెస్ గా ఆయన లేకపోతే ఆయన మాట అంటాడండి. ఎన్నో విధాల సహకారం ఉంటుంది కదా, అంటే సహకారం పేరు షుడ్ నాట్ గో అగెన్స్ట్ యువర్ ఐడియాస్. ఎందుకంటే మా బాబుజీ మనకు ఎన్నోసార్లు చెప్పారు, మీరు భక్తుల మధ్య విభేదాలు మాత్రం ఉంటే నా దగ్గరికి నేను చెయ్యలేను, అది మీలో మీరు పరిష్కరించుకోండి. ఆ పరిష్కారం కోసం మీరు చేసుకోవాలి. ఎందుకంటే మీరు అందరూ నాకు ఒకటే, ఇద్దరు భక్తులకి నా దగ్గర విభేదంగా పెట్టుకుంటే మీ రెండు నా కళ్ళు రెండు ఏ కంటిని నేను కొట్టుకుంటాను. ఇది స్వామి మనకి అందించిన దివ్యమైన సందేశం. అది ముఖ్యంగా విభేదాలు లేకుండా ఆశ్రమంలో ఉన్న భక్తులు మనం ఒక కంప్లైంట్ తీసుకెళ్లాల్సిన స్థితికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. వారు ఉన్నది ఈ విభేదాలని దూరం చేయడం కోసం కాదు, ఆ విభేదాలు మనం మనం దూరం చేసుకుని అసలు ఆ స్థితి రాకుండా చూడాలి. అది ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లో ఉంది అంటే చాలా కష్టకరమైన సంగతి. అటువంటి లేకుండా అస్థి లేకుండా ఆయన సెక్రటరీగా ఉన్నంత కాలం ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించగలిగారు. అది మనం చేస్తున్నావా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం. అటువంటి స్థితికి ఏమైనా అన్నా రాకుండా అంటే అవాంతరాలు రాకుండా మనం చూసుకుంటాం. వీరిని మార్గదర్శకులుగా మనం చూసుకుంటే మనం ఇక్కడ ఉన్న మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సరిగ్గా వినియోగించుకుంటున్నావా అన్న స్థితికి మనం వస్తామని అనుకున్నాము. అటువంటి శక్తిని అంటే మనస్సు చాలా టెన్షన్మైన్ అంటూ ఉంటారు కదా, బాబుజీ బోధనలోనే మనకి చెప్పారు మనస్సు అనేది తన యథార్థ స్థితిని మరిచి వేరే తనకి తగినట్టుగా ఉండే ఒక ప్రపంచాన్ని కానీ ఓ సంసారాన్ని కానీ సృష్టించుకుంటుంది. అక్కడెక్కడ ఎన్నెన్నో కల్పనలు ఉంటాయి, దానివల్ల సాధన కుంటుపడుతుంది. ఆ మనస్సు ఎప్పుడైనా చలించేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనస్సు ప్రభావం అంటే నీ యథార్థ స్థితిని మర్చిపోయేలా చూస్తుంది. ఎందుకంటే మనస్సు పార్ట్ ఆఫ్ ఇట్. అంటే మనకి ఈ విధంగా చెప్పుకోవాలంటే మనం అటు ఇటు వెళ్ళడానికి ఏమైనా సలహా ఇవ్వాలి అంటే ఈ మనస్సు చిత్తము బుద్ధి అహంకారం కదండి మనకి చేసేది. ఆ మనస్సు హెడ్ కదా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా దీనికి. అందువల్ల మిగిలిన ముగ్గురితో భక్తం చేసినా సరే ఓ కూడా మనస్సు వెనక్కి కూడా వెళ్ళచ్చు. అది భక్త బుద్ధి భక్త ఆలోచనలు ఉండేది. అటువంటి ఏమైనా వస్తాయేమో లేక అందువల్ల అటువంటి రాకుండా ఉండడం కోసం మనకి ఇటువంటి మహానుభావం. వీరు మహాత్ములేనండి నేను చెప్తాను. వారు ఇక్కడ మన మధ్య లేరు, అతిథికి వెళ్ళారు, గురు సాహిత్యం పొందారంటే ఆ మహత్వం మన వారు కొన్ని మార్గదర్శకాలను నిర్ణయించి వెళ్ళారు. ఆ మార్గాలను మనం అందరూ ఆచరించే నేను అందుకని గుడ్డన్నయ్య గారి మాట కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వారిని మనం ఆదర్శంగా తీసుకుని ఈ సమకాలంలో కనుక ముందుకు సాగుతూ మన ఆశ్రమంలో ఉన్న ఆశ్రమ నివాసానికి వెళ్ళి ఉంటుంది, ఒక సాధకుడుగా నువ్వు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ శక్తిని మనకి భగవంతుడు గురుదేవులు సంపూర్ణంగా మనకు అందిస్తారని వారిని మనపూర్వకంగా ప్రార్థిస్తూ నేను చెప్పిన మాటలో తప్పులే ఉన్నట్టు క్షమించండి. తర్వాత మీరు ఆలోచించినందుకు వందనం. జై గురుదేవులు.